మార్గదర్శి రచన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. పంతులు, 1000 కాదిక 100000 చెప్పు నువ్వు, కానీ నౌకరీ కోసం సిఫార్సు అన్న మాట మాత్రం నా దగ్గర ఎత్తకు. సబ్జడ్జి గారు మా వియ్యంకులే గనక నా మాట కొట్టేయ్యరంటే ఒప్పుకుంటాను, అయినా నేను సిఫార్సు చెయ్యను. దాపరికం ఎందుకు? నీ విషయమయ్యే కాదు, మా వియ్యంకుడు గారికే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎవరికోసము ఎవ్వరికీ సిఫార్సు చేయను. చెయ్యకూడదని నేను నిరుకు చేసుకున్నాను, ఒట్టే పెట్టేసుకున్నాను. వారం దినాల నుంచి ఇందుకోసం నన్నెందరో మొగమాట పెడుతున్నారు. మా ఊరివాడే ఒక బిఏ వచ్చి నిన్న నల్లా విసిగించాడు నన్ను. నా శపథం ధర్మబద్ధం కాదుట, ఈ సంగతి నా చేత ఒప్పిస్తానంటూ నాతో వాగ్వాదానికే సిద్ధపడ్డాడు ఒక కోనసీమ యువకుడు. కానీ నేనెవ్వరికీ లొంగలేదు సుమా, వాళ్ల కష్టసుఖాలు కూడా నేను వినిపించుకోలేదు, ఖండితంగా పొమ్మనేశాను వాళ్ళని. నిజమే, కానీ నీ కోరిక తిరస్కరించింది, నిన్నలా పొమ్మన లేకుండా ఉన్నాను నేను. నిన్ను చూసిన వేళా విశేషం ఎలాంటిదో గాని నీ మీద నాకు దృఢమైన స్నిగ్ధానుభూతి ఏర్పడుతోంది. ఈ పిల్లవాణ్ణి దాస్యకూపంలో పడిపోనివ్వకు అని ఎవరో నన్ను ఉద్బోధిస్తున్నట్టుగా ఉంది గట్టిగా. కనుక నిన్ను పొమ్మనను, నువ్వు వెళ్ళనే వద్దు, వెడితే ఇందుకోసం నువ్వు మరి ఒకళ్ళని ఆశ్రయిస్తావు. ఈ పొట్టు చివరికి ఎలిమెంటరీ స్కూల్ మాస్టరీ అయినా సంపాదిస్తే గానీ నువ్వు ఆగేటట్టు లేదు. కూచో, ఈ పూట మనం ఏకబంతిని భోంచేద్దాం, ఉండు. నీ కళ్ళల్లో చక్కని వెలుగు కనపడుతోంది, నీ మొగాన అనన్య సామాన్యమైన వర్చస్సు లాస్యం చేస్తోంది. ఇక ముందు నువ్వు సాటి వాళ్ళందరిలోనూ చుక్కల్లా చంద్రుడులా ఉంటావనిపిస్తోంది నాకు. అంచేత నిన్ను విడిచిపెట్టలేకన్నా ఉన్నాను నేను. నువ్వు నౌకరీ చెయ్యడం సుతరాము నాకిష్టం లేదు. అంత కర్మమేమి నీకు? కాకపోయినా నీకు ఇప్పుడు వచ్చిన గండకత్తెర ఏమిటి? కాలువ కింద 2.5 ఎకరాల భూమి ఉంటుందంటున్నావు, ఏ పాతదో కొంప కూడా ఉందంటున్నావు. ఇక నీకు వచ్చిన లోటేమిటోయ్? సంక్రాంతి వచ్చిందంటే చచ్చు సంభావన 25 బస్తాల ధాన్యం తెచ్చి రైతులు నీ వాకట్లో కుమ్మరిస్తారు. పొదుపుగా వాడుకోగలిగితే, వేషాలకు పోకుండా ఉంటే, గుడ్డిగవ్వ సంపాదించకపోయినా 4 గోడల మధ్య పడి ఉండి నువ్వు మీ అమ్మ గుట్టుగా కాలం గడుపుకోవచ్చు. పెళ్ళంగారు ఇంకా 2 ఏళ్ల దాకా రారని నువ్వే చెబుతున్నావాయే. అయినప్పుడు ఇలాంటి స్థితిలో దిగాలు పడిపోయి కాళ్ళు విరగదొక్కుంటానంటావేమిటోయ్? 20 ఏళ్ల వాడవు నువ్వు, పూటకు గతిలేని వాడిలాగా నిక్షేపం వంటి ప్రారంభ జీవితం ఒకళ్ళకి తాకట్టు పెట్టి కలుషితం చేసుకుంటానంటావేమిటోయ్? ఎవడు చెప్పాడంట నీకు ఈ సలహా? నాకు తెలుసు, నువ్విదేమీ ఆలోచించుకోలేదు. మొన్నటి దాకా ప్రపంచం అంటే ఏమిటో ఎరక్కండా తిరిగావు, నిన్న తండ్రి లేని వాడవైపోయావు, ఇవాళ సబ్ కోర్టులో ఖాళీ వచ్చిందని విన్నావు, సరే ఎగబడ్డావు. ఇంతేకాదు, సరే నీ ప్రయోజనం నువ్వు చూసుకున్నావు, మరి నా ప్రతిజ్ఞ? స్కూల్ ఫైనల్ పరీక్షలో నెగ్గావు, నవయవ్వనంలో ప్రవేశించావు, మనసులో ఉన్నది చక్కగా విప్పి చెప్పగల వాగ్ధార కనబడుతోంది నీ దగ్గర. దీనివల్ల తరతరాలుగా సంచితమైన బ్రాహ్మణ ప్రతిభ నీ దగ్గర ఎంతమాత్రమూ తక్కువగా లేదని స్పష్టమవుతోంది. ఇక ఉన్నదల్లా ఒక్కటే లోటు, అది ఆత్మగౌరవం లేకపోవడం. దానికి కారణం ఆత్మవిశ్వాసం కలక్కపోవడం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటో ఎరక్కనే పోవడం. పోనీ నువ్వు ఈ స్థితికి వచ్చావు కదా, నీ ఊహలు, నీ ఉద్దేశాలు, నీ కోరికలు, సంకల్పాలు, నీ ప్రయత్నాలు, నీ దీక్షలు దీనికి ఎంతవరకు కారణాలో ఎప్పుడైనా చర్చించుకున్నావా నువ్వు? నేను, నాది అనే భావాలు ఆది నుంచి ఉంటాయి మనిషికి. అయితే నీ అహంకారానికి గల సత్తా ఏపాటితో, నీ మమకారానికి గల దార్ఢ్యం ఎంతటిదో ఎప్పుడైనా చర్చించుకున్నావా నువ్వు? ఐహిక జీవితం జయావహంగా గడుపుకోవాలంటే ఆత్మజ్ఞానం ఎంత అగత్యమైనదో అంతమంది గురువులైనారు కదా, ఒక్కరైనా చెప్పారా నీకు? మీ నాయన అయినా చెప్పగలిగాడా? నువ్వే కాదు, నీ వంటి వేలాది లక్షలాది యువకులు ఇలాగ తప్పుదారిలో పడిపోవడానికి అదుగో అక్కడ పుట్టింది హేతు. విజాతీయ విజ్ఞానబోధ వల్ల రుచి మారిపోయింది అనుకో, దానివల్ల స్వజాతీయ విజ్ఞానం లోపభూయిష్టంగా కనబడుతోంది అనుకో. పోనీ ఆ విజాతీయతలో ఉండుకున్న విశిష్టత ఏమైనా బోధపడిందా మన వాళ్ళకి? బుద్ధికి ఆ సంస్కారం అంటిందా? విజాతీయుల ఆ సత్తా ఏమాత్రమైనా సంక్రమించిందా? దృక్పథం అయినా సరిగ్గా మారిందా? అసలు ఉద్దేశం ఏమైనా ఏ విషయం తెలుసుకోవాలన్నా అడ్డు లేకుండా సమస్త పరిభాషలతోటి ఇంగ్లీషు భాష క్షుణ్ణంగా నేర్పిందే ప్రభుత్వం? ఏ విషయమై కావాలన్నా అపారమైన వాంగ్మయం ఉందే ఆ భాషలో? సర్వతోముఖమైన ఆ జాతి క్రమ వికాసం ఎలా సాధ్యపడిందో వివరించే చరిత్ర గ్రంథాలు వేలు లక్షలు ఉన్నాయే ఆ భాషలో. మన ఇంగ్లీషు విద్యావంతులు ఎంతమంది కళ్ళతో అయినా అవి చూస్తున్నారు? మన ఇంగ్లీషు విద్యావంతులు ఎంతమందికి మన దౌర్భాగ్యదశ అవగాహన అయింది? మన ఇంగ్లీషు విద్యావంతులు ఎంతమంది అందుకు ఆవేదన పొందుతున్నారు? కనుకనే మన వాళ్ళకి దాస్యప్రీతి. ఏబీసీడీలు వచ్చాయంటే చాలు, నౌకరీ మీదకి పోతుంది చూపు. నౌకరీ కోసమే అసలు ఏబీసీడీలు ఆరంభించడం. వర్ణధర్మం ఏమిటి అన్న ఆలోచన లేదు. కుటుంబ సాంప్రదాయం ఎలాంటిది అన్న విచారణ లేదు. చదివిన శాస్త్రాల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో అది గుర్తులేదు. రుచి అసలేదు. కళాశాల విడిచింది మొదలు ఇక ఒక్కటే ధోరణి, నౌకరీ 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 అని. ఈ వింత గమనించావా? మునసబు కరణాల కొడుకులకు నౌకరీయే కావాలి. తహసీల్దారు కొడుక్కి, కలెక్టరు కొడుక్కి, గవర్నర్ కొడుక్కి నౌకరీయే కావాలి. అగ్రహారీకుని కొడుక్కి, ముఖాసాదారు కొడుక్కి నౌకరీయే కావాలి. జమీందారు బిడ్డ, బిడ్డదాకా ఎందుకు, ఆ జమీందారుకే నౌకరీ కావాలి. అవధానులు కొడుక్కి, శాస్త్రి కొడుక్కి నౌకరీయే కావాలి. వర్తకుని కొడుక్కి, పెద్ద కాపు కొడుక్కి నౌకరీయే కావాలి. చాకలి మంగలి తలారి వేళ్ల కొడుకులకు నౌకరీయే కావాలి. వంట బ్రాహ్మణుడు కొడుక్కి, పురోహితుడు కొడుక్కి నౌకరీయే కావాలి. పది ఇళ్లలో భోజనానంతరం స్థలశుద్ధి చేస్తూ పొట్టబోసుకునే వితంతువు కొడుక్కి నౌకరీయే కావాలి. చదువుకోవడం అంటూ తటస్థపడితే ముష్టివాడి కొడుక్కి నౌకరీయే కావాలి, మరొకటి పనికిరాదు. ఇన్ని తరహాల వాళ్ళు ముసురుకోవడం వల్ల చివరికి ఈ నౌకరీకి ఉద్యోగం అని ముద్దు పేరు. గవర్నరు భార్య తన భర్త ఉద్యోగస్తుడనే చెప్పుకుంటుంది. వెట్టివాడి పెళ్ళాము తన పెనిమిటి ఉద్యోగస్తుడనే చెప్పుకుంటుంది. ఈ వ్యామోహం ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? తల్లి తన కొడుక్కి నౌకరీయే కావాలని కోరుకుంటూ ఉంటుంది. అత్తగారు తన అల్లుడు నౌకరీ చేస్తూ ఉంటేనే అతనితో సంబరపడుతూ మాట్లాడుతుంది. కన్య తన్ని పెళ్ళాడేవాడు నౌకరీ చేస్తూ ఉంటేనే మురిసిపోతూ పీటల మీద కూర్చుంటుంది. పిల్లలు తమ తండ్రి నౌకరీ చేస్తూ ఉంటేనే ఫలానా ఆయన బిడ్డలం అని వెన్ను విరుచుకుని తిరుగుతారు. కారణం ఒకటి, రాజ్యాంగం ప్రజల చేతుల్లో లేకపోవడం. అంచేత గొప్ప పండితుడు, మహాకవి, అఖండ శాస్త్రవేత్త, పెద్ద కాపు, కోట్లకు పడగలెత్తిన వణిచ్చికామణి, సాటిలేని పారిశ్రామికుడు, చివరికి పత్రికా సంపాదకుడు కూడా దళాయతుకైనా ఎదురు చెప్పడానికి వల్ల కాదు, దాసోహం మనవలసిందే. అక్రమమైన ఈ అధికార దర్పం చూసే ప్రతి ఏబీసీడీ కూడా నౌకరీకే ఎగబాకడం. రెండు, ఫలితం విషయమై తనకేమీ బాధ్యత లేకపోవడం. సాధ్యమైనంత వరకు ఒళ్ళు దాచుకోవడానికి వీలుండడం. యజమాని ఏమంటే ఏమి పోయింది, నెల తిరిగేటప్పటికీ జీతం డబ్బులు చేతిలో పడతాయి కదా అనే సిగ్గుమాలినతనం ముదిరిపోవడం. వృత్తులు నీచాతి నీచాలు అన్న భావం అత్తిని పట్టిపోవడం వల్ల వచ్చిన పుట్టి మునుక ఇది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఘోషించే జాతికుండవలసిన యోగ్యత ఇదేనా? ఆధ్యాత్మిక దృష్టి జీవంగా గల జాతి కనబరచవలసిన విశిష్టత ఇదేనా? నువ్వు ఆశించే నౌకరీకి దొరికే జీతం నెలకి 20 రూపాయలు. దాని పేరు మాత్రం గుమాస్తాగిరి. కానీ బండ్రోతులకు కూడా ఇంతకంటే ఎక్కువ జీతం ఎరుగుదువా? అయినా నువ్వు అందుకే సిద్ధపడుతున్నావు. అందుకే సిద్ధపడుతున్నావు అంటే అదేమన్నమాట, నువ్వు చెమటోచ్చి పనిచేయదలుచుకున్నావన్నమాటే కాదు. నీ అభిజాత్యం ఏమైపోయినా సరే అని సర్వానికి తెగించావన్నమాటే కాదు. అయితే అవలంబించబోయేది ఎలాగా? నీ వర్ణాశ్రమాచారం కానప్పుడు మరో 4 డబ్బులు ఎక్కువ వచ్చేదే ఎందుకు చేసుకోకూడదు? పనికిరాదు, ఉద్యోగమే కావాలి. నువ్వు పెద్ద కలెక్టర్వో, జిల్లా జడ్జివో, కనీసం తహసీల్దారువో, కాదంటే పెద్ద ప్లేడర్వో అయిపోతావు అనుకున్నారు మీ వాళ్ళు. కానీ నువ్వు బీఏ అయినా కాలేకపోయావు, గుర్తించుకున్నావా? అలా కాలేకపోయినందుకు నీ చూపేమైనా మారిందా? జడ్జి పని ఎలాంటి ఉద్యోగమో, సబ్ జడ్జి కోర్టులో నకళ్ల గుమాస్తా పని అలాంటి ఉద్యోగమే మన వాళ్ళ దృష్టిలో. కనగనే చివరికైనా కొట్టేద్దామని నువ్వు ఇలా అవస్థపడ్డావు. అయితే నువ్విప్పుడు ఆశిస్తూ ఉండిన నౌకరీ కోసం బీఏలు కూడా పడిగాపులు పడి ఉన్నారు తెలుసా. గత్వా గత్వా నీకు ఇది లభిస్తుంది అనుకో, కానీ విధం చెడ్డా ఫలం దక్కదే, కాని కూడు తిన్నా కడుపు నిండదే, ఒళ్ళు వంచి పనిచేసే కూలీలు కూడా ఇంతకంటే ఎక్కువే సంపాదించుకుంటున్నారే. నువ్వు చదివిన చదువుకి బతికి ఉన్నంతకాలము నౌకరీ చేసినా జీతం 50 రూపాయలు మించదే. ఏదైనా వృత్తి అయినా, చిన్న వ్యాపారం అయినా పెట్టుకుంటే మొదట మొదట బాగుండకపోయినా పోను పోను ఐశ్వర్యవంతుడు కావచ్చునేమో, యోచించుకున్నావా? బాడిత చేతబుచ్చుకుని దుంగలు దూలాలు చెక్కుతాడు వడ్రంగి, సమ్మెట ఎత్తి ఇనుము సాగ కొడతాడు కమ్మరి, మట్టి పిసికి కుండలు చేస్తాడు కుమ్మరి, నూలు ఒడికి గుడ్డలు నేస్తాడు దేవాంగి, కలం పుచ్చుకుని మెడలు పడిపోయేటట్టు లెక్కలు రాస్తాడు గుమాస్త. గ్రహించుకుంటే అంతా శ్రమే, రకంలో తప్ప రాశిలో భేదం లేదు. కానీ తక్కినవారు స్వతంత్రులు, గుమస్తా మాత్రం నౌకరు, బానిస. ఈ భేద జ్ఞానం ఏమైనా నీ తలకెక్కుతోందా? పూటకి టికాణా లేనివాడు, ఆకస్మికంగా సంసారం మీద పడ్డవాడు ఇది బోధపరుచుకోలేకపోవచ్చు. బోధపరుచుకోగలిగినా ఏ అవకాశాలు లేక నౌకరీకే సిద్ధపడనువచ్చు. కానీ నన్ను అడిగితే అవకాశం ఉండిన్ని బోధపరుచుకోలేని వాళ్లే మనలో ఎక్కువ. మొన్ననే ఒక బీఏ ఈ విషయమే నాతో వాదానికి దిగాడు. అతను అన్నదేమిటో తెలుసా? బీఏ కావడానికి అతను చాలా పెట్టుబడి అయిందిట. అతనికి బీఏ కావడంతో తనకి గొప్ప అంతస్తుకు వచ్చినట్టేట. కనుక ఆ బీఏ పట్టమే మళ్ళీ డబ్బుగా మారాలిట. ఉద్యోగం చేస్తేనే అది సాధ్యమట. ఏదైనా వృత్తి అవలంబించినా, వ్యాపారం ప్రారంభించినా దానికి మళ్ళీ పెట్టుబడి కావాలిట. తరుగులేని ఒక సాధనం చేతికి చిక్కాక అది కాదని మళ్ళీ ఇంకొక సాధనం సంపాదించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టడం దండుగా, ఒట్టి అవివేకమూట. బోధపడిందా? ఈ రకం విద్యావంతులతో నిండి ఉండిన మన దేశంలో వృత్తులు పరిశ్రమలు పెంపొందడం సాధ్యమేనా? జీతం అంటే చదువు కోసం పెట్టిన పెట్టుబడి 100-1000 రెట్లు అయి మళ్లీ చేతికి వచ్చేది అనుకునేవాళ్ళు జాతికి దేశానికి కూడా సర్వనాశనం సంఘటించే ఉద్యోగం దొరికినా విడిచిపెట్టరన్నమాటే కాదు. తిన్నా గడిచిపోతుంది, తినకపోయినా గడిచిపోతుంది దినం. తిన్నవాడు దొరికే తినడం లేదు, తిననివాడు దొరక్కే మానడం లేదు. గ్రహించుకోగలిగితే దొరకడానికి తినడానికి అసలు సంబంధమే లేదు. తినడానికి కావలసిన శక్తి వేరు, దొరకడానికి కావలసిన శక్తి వేరును. ఈ 2 శక్తులు ఉండినా పని చెయ్యాలంటే అందుకు మరో శక్తి కావాలి. కృత్య విభాగం అనుసరించి ఇన్ని రూపాలుగా కనపడ్డా అసలు శక్తి ఒక్కటే. అయితే శక్తి లేని మనిషిని చూపించగలవా నువ్వు? ఉన్న శక్తి వినియోగపరుచుకోలేని వాళ్ళని మాత్రం నేను ఎంతమందినైనా చూపించగలను మన ఆంధ్రుల్లో. ఇంతకీ దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, బుద్ధి లేకపోవడం. అడుక్కు తింటూ చెట్టు కింద కాలం గడిపే వాళ్ళని దరిద్రులు అంటుంది మన సంఘం. ఇది అర్థం లేని మాట. వాళ్లకి కావలసినంత శక్తి ఉంది, కానీ దానికి వినియోగం లేదు అంతే. అలా లేకపోవడానికి సన్నికృష్ట కారణం వాళ్ళకి సిగ్గు బిడియము లేకపోవడం. విప్రకృష్ట కారణం మన ఆధ్యాత్మిక దృష్టి. ద్రవ్యం ఉత్పత్తి చేసే శక్తిని వాళ్ళు అడుక్కోవడానికి, అంటే శ్రమజీవుల పరిమిత సంపాదనలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా దోచుకోవడానికి వినియోగిస్తున్నారు. అయితే మన సంఘానికి ఈ తప్పుదిద్దుకునే శక్తే కాదు, గుర్తించుకునే శక్తి కూడా లేదు. పైపెచ్చు అడుగు తినే చిత్తవృత్తిని ప్రోద్బలపరిచే శక్తే ఉంది. చెప్పవచ్చింది ఏమిటంటే, పనిచేయడానికి ఆక్షేపణాబద్ధకము లేనప్పుడు భక్తికి లోటు లేని నువ్వు ఇతరులకు సేవ చేయడం ఎందుకు చెప్పు? నీ వంటి ప్రతిభాశాలి ఆ శక్తిని ఇతరులకు ధారపోయడానికి బదులు తనకే ఎందుకు ఉపయోగించుకోపరుచుకోరాదు? ఇది నేను అడిగే ప్రశ్న. 18వ ఏట ఈ ప్రశ్నే నన్ను ఎదుర్కొంది. అప్పటి స్థితి తలుచుకుంటే ఇప్పటికీ శరీరం గజగజలాడిపోతుంది నాకు. ఈశ్వరానుగ్రహం ఉంది కనుక నేను ఎలాంటి దుర్దశ దాటుకు వచ్చానో నువ్విప్పుడు ఎరుగువు. నా మేడ, నా అంగడి చూస్తే అసలు నీకు సందేహమే కలగదు. నరక యాతనల్లో కూడా అంత తీవ్రమైనది ఉండదు. శివశివ, లోకంలో ఎంతమంది దాని ఆక్రమణలో పడిపోతున్నారో కదా. ఎదిరించి నిలవరించుకోగల శక్తి ఉండిన్ని బుద్ధి లేక దాని కింద పడి ఎందరు నలిగి పిప్పి పిప్పి అయిపోతున్నారో.